నేను చాలా కాలం అయింది అరుణాచలం వచ్చి, మీరు ఎవరెవరు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, అది నాకు తెలియని విషయం. మేమైనప్పుడు అరుణాచలం మీద భక్తి కొలిది వచ్చామని చెప్పలేము, అనసూయమ్మ గారిని చూడటానికి వచ్చాం. సరే, ఇప్పుడు మనం అరుణగిరిని చూస్తున్నాం. అరుణాచలం, ఎర్రటి కొండ, ఇది స్కాంద పురాణంలో శివపురాణంలో ఈ అరుణాచలం గురించి చెప్పబడింది. ఒకసారి కాళహస్తి స్వాముల వారితో ఒక రమణ భక్తుడు మాట్లాడుతున్నాడు మన ఆంధ్రప్రదేశంలో. ఆ కొండ జయముడు ఎలాగ అవుతుందని అడిగారు ఆయన కాళహస్తి స్వాముల వారు. అంటే ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన చదువుకున్నాక సన్యాసం తీసుకున్నారు. మన పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో స్వాముల దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. వాళ్ళు ఏదో ఇష్టాలు గురి అయిపోతారు, రాగద్వేషాలకు అలవాటు పడ్డాక ఇంకా మనసును అందులోంచి విడుదల చేయడం కష్టం. మనం మేము కృషి చేస్తున్నామండి, కష్టపడుతున్నాం, సాధన చేస్తున్నాం, ఏం అభివృద్ధి కనపడటం లేదంటే వరి చేలకు నీళ్ళు వస్తున్నాయి, బయటికి వెళ్ళిపోవడానికి చాలా రంధ్రాలు ఉన్నాయి, అక్కడ నీరేమి నిలబడుతుంది, నీరు నిలబడదు. అలాగే మనం ఎంత సాధన చేసినా రాగద్వేషాలనే హోల్స్ ఉన్నప్పుడు ఆ సాధన అంతా అలా వెళ్ళిపోతుంది, కానీ అది నిలబడదు. సరే, స్వాముల వారిని పాపం రమణ భక్తులు ఏమని అడిగంటే, ఆయన అరుణాచలం కూడా కొండ, ఈ కొండ ఆయన కూడా కొండ, శివపురాణంలో స్కాంద పురాణంలో ఆ కొండ కూడా దేవుడే కదా అని కాళహస్తి స్వాముల వారిని అడిగారు. అయితే కొండ దేవుడా అన్నారు ఆయన. అంటే కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు, కానీ కొండ దేవుడు ఎలా అవుతుందని అడిగారు ఆయన కాళహస్తి స్వాముల వారు. అయితే ఈ విషయం నేను కల్పించవటం లేదు, ఇది పురాణ అంతర్గతం, ఇది శివపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది. అయితే పురాణాలను మీరు అంగీకరించని పద్ధతులు, వాళ్ళని కూడా అంగీకరించకూడదు, రాముడిని కృష్ణుడిని. మీరు అవి పురాణాల్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించే మీరు అరుణాచలాన్ని అంగీకరించని పద్ధతులు. అసలు పురాణాన్ని ప్రమాణంగా తీసుకోవడం మీకు ఇష్టం లేనప్పుడు రాముడిని కృష్ణుని కూడా మీరు అంగీకరించకూడదని చెప్పారు ఈయన. సరే, ఆయన అంగీకరించి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. స్కాంద పురాణంలో ఈయన దేవుడు అంటే భాగవతం చదివి కృష్ణుడు, మీరు భాగవతం అయి చదివే కదా కృష్ణుడు దేవుడు అని చెబుతాంట. అంచేత మేము పురాణాలు నమ్మం, భాగవతం నమ్మం, భారతం నమ్మం అంటే మీరు అసలు అరుణాచలం నేను సొంతంగా కల్పించవటం లేదు, అది పురాణ అంతర్గతం అంటే ఆయనకి సమాధానం చెప్పలేకుండా మౌనంగా ఊరుకున్నారు. సరే, అక్కడ చూడ కథ ముగిసిపోయింది. ఈ రాగద్వేషాల వల్ల వచ్చే సమస్య ఇది. మన హృదయం విశాలం కావాలి. సరస్వతం హృదయం ఇరుగ్గా ఉంటుంది, దాన్ని విశాలం చేసుకోవాలి. అది దానికి అభ్యాసం అవసరం. అసలు ముందు శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలగాలంటే మహాపురుషులతో సహవాసం కుదరాలి. ఆ శ్రద్ధ లేకుండా జ్ఞానం సాధ్యం కాదు. ఎవరికి శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. ఆ శ్రద్ధ లేకుండా జ్ఞానం అనేది సాధ్యం కాదు. ఇక్కడ రమణ మహర్షి మనం ఇప్పుడు అరుణాచలం వచ్చాం ఇక్కడికి. ఈ అరుణాచలం అనే మోడర్న్, ఇది సంస్కృత నామం అరుణాచలం అనేది. ఇప్పుడు మోడర్న్ తిరువన్నమలై అని పిలుస్తున్నారు దీన్ని. ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అయింది ఇప్పుడు ఈ తిరువన్నమలై. భగవాన్ని ఎర్లీ ఇక్కడ రమణాశ్రమం కట్టినప్పుడు టౌన్కి రమణాశ్రమానికి మధ్యన ఒక ఇల్లు ఉండేది కాదు. ఆ రాత్రులు రమణాశ్రమానికి టౌన్లోంచి రమణాశ్రమానికి రావడానికి భయపడేవారు. అంటే టౌన్కి రమణాశ్రమానికి మధ్యన ఒక కొంప కూడా ఉండేది కాదు. మనుషు సంచారం ఉండేది కాదు. ఏ బస్సులో తిరగటం తప్పించి అటువంటిది. ఇప్పుడు చాలా టౌన్ పెరిగింది. కొండ చుట్టూరు కూడా ఇళ్ళు లేచినాయి, చాలా లేచినాయి. ఈ కొండని సినిమా యాక్టర్స్ అందరూ కలిసి చాలా పాపులర్ చేశారు. ప్రతి పౌర్ణానికి వచ్చి వేలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కారణం ఏంటంటే దీని ఈ కోరికలు నెరవేర్చే కొండని ఒక పేరు ఉంది, విష్ ఫుల్ఫిల్లింగ్ మౌంటైన్, కోరికల్ని తీర్చే కొండని అది. అంటే మీ కోరికలు ఏమైనా ఉంటే మీరు కొండ తిరిగి చుట్టే తిరిగి కొండ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రదక్షిణం అప్రదక్షిణం, గిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు సాంప్రదాయం ఏంటంటే గొడుగు ఉండకూడదు, జోళ్ళు చెప్పులు ఉండకూడదు. మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరికలు కోరుకోవచ్చు. కానీ అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఆ కోరిక ఒక కోరికే పరిమితం అవుతుంది. మీరేమీ కోరుకోకపోతే అరుణాచలేశ్వరుడు మీకు అన్ని కోరికలను నెరవేర్చి మోక్షం ఇస్తాడు. ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికే పరిమితం అయిపోతున్నారు అనుగ్రహం. ఇది అప్రదక్షిణం. ఇక్కడ కొంతమంది ఎంతకాలం ప్రదక్షిణం చేసిన కోరిక నెరవేరకపోతే కోపం వచ్చి ప్రదక్షిణం కాకుండా ఇటు ఎడం వైపు తిరుగుతారు. ఇప్పుడు మనం తిరిగేటప్పుడు కొండ పొడి వైపు ఉంటుంది, కోపం వచ్చిన ఎడం వైపు తిరుగుతారు. దాన్ని అప్రదక్షిణం అంటారు. అంటే ఎంతకాలం చూసినా మా కోరిక నెరవేరటం లేదని ఈశ్వరుడు పట్ల వాళ్ళ యొక్క అసహనం వ్యక్తం చేయటానికి. సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఆయన అరుణాచలం వచ్చి ఈ అచలమైన గిరిని దర్శించగానే నేను వచ్చాను, అరుణాచలం వచ్చాను. కథలని చలనం లేని గిరిని కొండను దర్శించాను. ఆయనకి ప్రపంచంలో ఏదైనా ఆకర్షణ ఉంటే ఈ కొండ మాత్రమే. ఆయనకు ఒకవేళ అట్రాక్షన్ అటాచ్మెంట్ ఏదైనా ఉంటే ఈ కొండ, ఈ కొండ మీదే ఆయనకి అట్రాక్షన్ అటాచ్మెంట్. ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి నాకు కనీసం ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే సంకల్పం కూడా రావటం లేదని చెప్పారు ఆయన. రామకృష్ణ పరమహంస గారు, శ్రీకృష్ణ చైతన్య వాళ్ళు చాలా పుణ్యక్షేత్రాలు చూశారు. మీరు అరుణాచలం కదలటం లేదు, ఏమి హోలీ ప్లేసెస్ ఏమి చూడటం లేదని అడిగితే, అలా అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి చూసి రావాలన్న తలంపు కూడా కనీసం నాకు రావటం లేదు. తలంపు వచ్చాక నిగ్రహించుకోవటం కాదని అంటే అంత అటాచ్మెంట్. ఆయనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఈ కొండ అటాచ్మెంట్ అది ఆశ్చర్యడా. నాకు మోహం పోయింది నీ అనుగ్రహం వల్ల. అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్, అవుట్ ఆఫ్ యువర్ మెరిసి, నీ దయవల్ల నాకు మోహం పోయింది. ఇష్టాలు పోయినాయి, అయిష్టాలు పోయినాయి. నేనకి నేను మీద కానీ నా మీద కానీ నేను నాది అనే విషయాల మీద కూడా ఆసక్తి పోయింది. అసలు నేననే నేను అనే నేను నాది అనేది మన లోపల ఉన్నాయని కూడా పూర్వం ఉన్నాయి అనుకున్నాం కానీ ఇప్పుడు అవి కూడా కనపడటం లేదు. సాధన చేసి పోగొట్టుకోవడం కదా, అసలు అవి కనిపించడం లేదు లోపల నేను నాది అనేది. అరుణాచలేశ్వరుడా, నాకు ఈ ప్రపంచంలో ఏ విషయం మీద మోహం లేదు. ఎక్కడ ఇష్టము లేదు, అయ్యి ఇష్టము లేదు. ఇచ్చేంత మీకు తెలియదు. ఇందులో ఒక అయిష్టం కూడా బంధిస్తుంది. రాగం ఎంత గట్టిగా బంధిస్తుందో ద్వేషం కూడా అంతే గట్టిగా బంధిస్తుంది. రాగద్వేషాలు అంటారు, ఇష్టాలు అయిష్టాలు. అయిష్టాలు కూడా చాలా ప్రమాదం. ఇష్టాలు కూడా మనల్ని ఎలా బంధిస్తాయి, అయిష్టాలు కూడా అలాగే బంధిస్తాయి. బంధిస్తాయి మనిషి జీవుణ్ణి. అంటే దేహ బుద్ధి పెరుగుతుంది, ఈ దేహమే నేననే తలంపు ఆ జీవుణ్ణి జీవలక్షణాలు బంధిస్తుంది. నేను నాది అనే తలంపులు ఈ అరుణాచలాన్ని దర్శించగానే ఈ నేను నేననే తలంపు ఎక్కడికో హృదయాంతరాలలోకి వెళ్ళిపోయింది. అనకి వెళ్ళిపోయింది, మళ్ళీ రావటం మానేసింది. మనం చెప్పే నేను ఎక్కడో హృదయం యొక్క లోయల్లోకి ఎక్కడోకో వెళ్ళిపోయింది. మనం చెప్పే నేను వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది ఎంతో దూరం వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళింది మళ్ళీ రావటం మానేసింది. ఏంటి వెళ్ళింది మళ్ళీ రావటం లేదంటే, అది పోయింది. దేహానికి పరిమితమైన నేను, పరిస్థితులకి పరిమితమైన నేను, చావు పుట్టికలకి పరిమితమైన నేను ఇంకా రావటం మానేసింది. ఎక్కడికో వెళ్ళిపోయి నా ఊహకి అందని ప్రదేశంలోకి వెళ్ళిపోయి హృదయాంతరాలలో అదృష్టం అయిపోయి, అది అదృష్టమైన అంటే అంతే వేగంతో. ఇట్ అట్ మోస్ట్ స్పీడ్, ఇట్ అట్ టాప్ మోస్ట్ స్పీడ్. చాలా వేగంగా వచ్చి ఇంకో నేను వచ్చానని పట్టుకుంది. ఆ నేనుకు అద్దులు లేవు, పరిమితులు లేవు, దూరం లేదు, దగ్గర లేదు. దానికి కామం లేదు, దానికి క్రోధం లేదు, దానికి ఇష్టాలు లేవు, అది అయిష్టాలు లేవు. ఇట్ ఇస్ ప్యూర్ రాయ్. దానికి చావు లేదు, పుట్టుక లేదు. ఆ నేను వచ్చి నన్ను ఆక్రమించుకుంది ఈ గురించి దర్శించగాన. అయితే ఎవరికైనా జ్ఞానం రావాలన్నా వారికి అంత చిన్న ప్రహ్లాదుడికి అంత చిన్న వయసులో జ్ఞానం వచ్చిందని మనం అనుకున్నా దానికైతే పూర్వజన్మల కృషి ఉంటుంది. ఏమంటే మీరు చెప్పి కౌర్లు కాకరకాయ బయట ఉంచండి, మేము జ్ఞానం సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాం, మీకేమీ కష్టం లేకుండా, తపస్సు లేకుండా, ప్రయత్నాలు లేకుండా, ఎఫర్ట్ లేకుండా, శారీరకంగా కానీ మానసికంగా కానీ పోరాటాలకి పోకుండా, అంటే మీరు సాధన పేరు చెప్పి కష్టాలకు గురి అవ్వకుండా, సాల్వ్ లేకుండా, సఫరింగ్ లేకుండా, మీరు జ్ఞానం కలిగింది మీకు. ఇట్ ఇస్ ఎ ట్రూ నాలెడ్జ్, ఇట్ ఇస్ ఎ లాయల్ నాలెడ్జ్, అంటే రేరెస్ట్ నాలెడ్జ్. ఎలాజరస్ చాలా మంది ఉండొచ్చు ఇక్కడ మందికి అది రేరెస్ట్ అది ఎక్కడో కానీ ఆ రకమైన రియలైజేషన్ మనకు కనపడదు. మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అటువంటి నాలెడ్జ్ మనకు ఇంకో చోట కనపడదు. అది మీరు సంపాదించారు ఇక్కడికి వచ్చి, మేము కష్టపడినా సంపాదించలేకపోతున్నాం. మీరు ఎఫర్ట్ చేయలేదు, మీరు ఎఫర్ట్లెస్గా పొందారు, మేము ఎఫర్ట్ చేసినా రావటం లేదు. మాకు శరీరానికి చెమట మిగులుతుంది, జ్ఞానం రావటం లేదు. అంటే ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే, మీరు ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఏదైతే ఇబ్బంది అంటున్నారో, ఏదైనా ఎఫర్ట్ అంటున్నారో, అది నేను పూర్వజన్మల్లో పూర్వజన్మల్లో మీరు చెప్పిన కృషి నేను చేసే ఉంటాను. ఇప్పుడు ఏదైతే కష్టం అనుకుంటున్నారో ఆ కష్టం పూర్వజన్మల్లో నేను అండర్గా అయ్యి ఉంటాను, ఆ సఫరింగ్ అంతా అయిపోయి ఉంటుంది. అంచేత ఏమీ సఫరింగ్ లేకుండా నాలెడ్జ్ వచ్చేస్తున్నాను మీరు అనుకోవద్దు. కొన్ని అనుభవాలు పొందాలి జీవితంలో. ఏదో కొన్ని సంఘటనల వల్ల టర్నింగ్ పాయింట్స్ వస్తాయి జీవితంలో. ఆయనకి మరణానుభవం పేరు మీద రమణుడు గారు, రమణుడు గారు మరణానుభవం పేరు మీద మహర్షి అయ్యాడు. అందుచేత ఆయన రమణ మహర్షి అని పిలుస్తారు. ఈ కొండ దగ్గరికి రాగానే అచలమైన గిరిని దర్శించగానే, అంటే చూచిన వెంటనే, చూచిన వాడు ఎవరైనా అంతరముఖులను చూస్తే అహంకారం, ఇది చూసేవాడెవడు, వినేవాడెవడు. భగవద్గీతలో ఒక చోట స్వామివారు వాసుదేవ స్వామివారు ఒక మాట చెప్పారు, నీకు బ్రహ్మాను బ్రాహ్మస్థితి నీకు కలిగాక నీ హృదయంలో ఉన్న సత్యాన్ని, ఆ నేకెడ్ ట్రూత్ని, అండయింగ్ ట్రూత్ని, నువ్వు ఎప్పుడైతే నీకు దర్శనం కలిగిందో, అంటే దర్శనం అంటే అది ఎప్పుడైతే నీకు తెలియబడిందో, ఎరుకులోకి వచ్చిందో, అప్పుడు ఈ సృష్టిలో నువ్వు వినటానికి కానీ చూడటానికి కానీ ఏమీ లేదు. అంతేకాదు పూర్వం అన్న పూర్వం మీరు విన్న విషయాల మీద, పూర్వం మీరు విన్న మీరు చూసిన విషయాల మీద రోత పడుతున్నా అని చెప్తాడు దేశంలో. అటువంటిది ఇక్కడ ఉన్న జ్ఞానం. ఇంకా మీకేం చెప్పాలి భగవంతుడు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏదో వింటున్నారు, చూస్తున్నారు. ఈ విషయాల మీదే కాదు, పూర్వం మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు. అవి మంచి వినండి ఉంటారు, చెడ్డ విని ఉంటారు, పుణ్యమైన విషయాలు విని ఉంటారు, పాపమైన విషయాలు విని ఉంటారు. గుడ్నెస్కి సంబంధించిన, బ్యాడ్నెస్కి సంబంధించిన ఎన్నో విషయాలు విని ఉంటారు. ఎన్నో విషయాలు మీ కళ్ళతో చూసి ఉంటారు. కానీ వాటి ఇప్పుడు విన్నాయే కాదు, ఇప్పుడు చూసినయే కాదు, పూర్వం ఉన్న విషయాల మీద కూడా మీకు రోత పడుతుంది. This change is my self. God is only his teacher. గురివని చెప్పుకోవడానికి ఒక భగవంతుడు తప్పించి ఎవరికి యోగ్యత ఏది అరగట్టలేదు. ఇప్పుడు స్కూల్ మాస్టర్లు, కాలేజీ మాస్టర్లు వాళ్ళకి అది గురువులు అండి. అలా భగవంతుడు, భగవంతుడు తప్పించి గురువు అంటూ ఒకళ్ళు లేడు. అయితే రామకృష్ణ పరమహంసుని, రమణ మహర్షిని ఎందుకు గురువులు అంటున్నారు అంటే, ది సేజ్ ఇది మహేశ్వర్. ఒక జ్ఞాని మాత్రం నా స్వరూపాన్ని పొందుతాడు, నేనే నా స్వరూపాన్ని పొందుతాడు. నేనే అయిపోతాను అంటే ఒక జ్ఞాని ఎప్పుడైతే అతనికి సాక్షాత్కారం కలిగిందో, అంటే అందరి హృదయంలో నేను ఉన్నాను నారాయణుడు అని చెప్పాడు కదా, ఆ హృదయంలో ఉన్నటువంటి నారాయణుడు యొక్క దర్శనం ఎవరిన అంతర్యామి అంటారు. ఆమె అంతర్యామి యొక్క దర్శనం ఎవరికైతే అయిందో వాడు నా స్వరూపాన్ని పొందుతాడు, వాడు మాత్రమే మీకు టీచింగ్ అర్హుడు. అత్యంత అంతర్యామని దర్శించిన వాడు మాత్రమే ఈశ్వరుడు యొక్క దర్శనం పొందుతాడు, అంతర్యామి ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందుతాడు. అంచేత ఈశ్వరుడు మాత్రమే గురువు, భగవంతుడు మాత్రమే గురువు. ఆ భగవంతుని దర్శించిన వాడు కూడా గురువుతో సమానమే, వాడు కూడా గురువే, అందరూ గురువులు కాదు. దీన్ని బట్టి భగవంతుడు ఒక్కడే గురువు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే రామకృష్ణుడు ఎలా గురువు అయ్యాడు? మరి ఆయన భగవంతుని పొందాడు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందాడు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అలాగే ఈశ్వరుని దర్శించినటువంటి మహాత్ముడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం కూడా సజీవమైన సత్యం, లివింగ్ ట్రూత్. అది అనుభవిక వైద్యమే కానీ ఆయన శృత పాండిత్యం కాదు, ఎవరిలో విని చెప్పినటువంటి చిరక పలుకులు కాదు. అవి ఆయన ఉదయంలోంచి తీసి చెప్పిన మాటలే. ఆయన ఉపనిషత్తులు చదువుకోలేదు, భగవత్వం తర్వాత ఇంక పురాణాలు చదువుకోలేదు, అది ఆకాశ గంగ. ఆయన ఉదయంలోంచి చెప్పింది మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే గురువులు అనిపించుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకేమని, ఈశ్వరుడు స్వరూపం పొందిన వాడు మాత్రమే గురువు, అంటే ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే గురువు అని మనకి అది అవగాహనలోకి వస్తుంది. అక్కడ నేను లోపల చూశాను, అరుణాచలేశ్వరుని చూడగానే వీడు కూడా లోపల ఉన్నాడని చూశాను. బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడే బయట ఉన్నాడు. దట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ దట్ అని చూశాను. వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు, వీడే వాడు. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరు వేరు కాదని వీడిని చూడగానే వీడు నా లోపల కూడా ఉన్నాడు అనేటువంటి వీడు. వీడు ఈ బయటికి గిరి రూపంలో ఉన్నవాడే నా హృదయంలో చైతన్య రూపంలో, ట్రూత్ రూపంలో, కాన్షియస్నెస్ రూపంలో, చైతన్య రూపంలో లోపల కూడా ఉన్నాడని ప్రత్యక్షంగా దర్శించాను. ప్రత్యక్ష జ్ఞానం వేరు, పరోక్ష జ్ఞానం వేరు. ప్రత్యక్ష జ్ఞానం అంటే దర్శించి చెప్పటం, పరోక్ష జ్ఞానం అంటే ఎవరో చెప్పిన మాటలు మనం వినే చెవులతోటి విని అది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామో కొంతవరకు అర్థం చేసి తెలుసున్న మాటలు కొన్ని, తెలియని మాటలు కొన్ని చెప్పటం, అది ప్రత్యక్షానుభవం ఉండాలి. అంటే అపరోక్షమైనటువంటి అనుభూతి ఉండాలి, అది పరోక్షంగా కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడున్న ట్రూత్ తినవాడు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. నేను లోపల ట్రూత్ను చూస్తున్నా, లోపల పొందవలసినటువంటి ఎక్స్పీరియన్స్ని పొందుతున్నా, అక్కడికి ఉరికేయకుండా ఆగి ఉన్నా. గోడ మీద కూర్చున్నాను. రామకృష్ణుడు ఏమని చెప్పాడు, గోడ మీద మొదలు మీద కూర్చున్నాను, అటు ఉరికేయటలేదు, ఇటు ఉరికేయటలేదు, అటు జంప చేయటలేదు, ఇటు జంప చేయటలేదు, లోపల ఏమన్నదో చూస్తున్నాను. చూసి గోడకి ఆ పక్కన ఉన్నవాళ్ళు మరంట పోటీ వాడు ఉన్నారు ఆ పక్కనే, అక్కడ ఈ పక్కకు చూస్తున్నాడు, ఆ పక్క ఉన్నవాడు చెబుతున్నాడు. అంటే రియలైజేషన్ పొంది, రియలైజేషన్ పొందిన వాళ్ళకంటే గోడ అవతల ఉన్నవాళ్ళకి ఇది చూస్తున్నాను అక్కడ చెబుతున్నాను కానీ, చూసి చెబుతున్నాను కానీ అది చదివి చెప్పడం కాదు, శృత పాండిత్యం కాదు. నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఏదైతే నా అనుభవంలో ఉందో అది నా అనుభవాన్ని తీసే బయటికి తీసే ఇతరులకు చెబుతున్నాను. అయితే ఉరికి వేద్దామని ఉంది, గోడక పక్కకు ఉరికేద్దామని
ఉంది, తప్పు
ఆగాదం ట్రూత్ లోకి ఉరికి వేద్దామని ఉంది. మరి వీళ్ళ మాట ఏంటి, వీళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్. అక్కడ నాకు ఉరికేద్దాం అన్నప్పటికీ ఆ బ్రిస్టులోకి ఉరికేద్దాం, అది అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ బ్రిస్ పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ బ్రిస్. వీళ్ళు ఉరికేద్దాం ఉరికేద్దాం అని అనిపించినప్పటికీ ఈ బద్ధ జీవులు నన్ను పట్టుకుని ఇచ్చి కట్టడం, వీళ్ళ పట్ల ఉన్న మెర్సి కానీ కంపాషన్ కానీ వీళ్ళు విడిచిపెట్టలేక, మరి మనం చెప్పకపోతే వీళ్ళకి ఎవరు చెప్తారనే మొదటి మీద కూర్చున్నాను.
ఫ్యాన్ పెట్టమను
ట్రూత్ గురించి, ట్రూత్
పైకి లేపడం పైకి లేపడం
అది ఎవడో చెప్పింది కాదు, ఒక ట్రూత్ తెలిసాడు అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాడికి చెప్పగలరు అంతే, లేకపోతే ఎవడో చెప్పేది
అంతే.
ఇంకోటి ఒక ట్రూత్ రియలైజేషన్ మాటకే యూనివర్సల్ బాగుంటాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అంటే కృష్ణుడు జగద్గురువు అని అంటారు. అంటే ఒక హిందూ మతానికే కాదు, ఒక హిందూ కాదు, మొత్తం ప్రపంచానికంతా గురువు అని. అంటే మీరు ఈ స్పిరిచువల్ సైడు ఏ విషయమైనా మీరు అడిగితే చెప్పగల శక్తి ఉన్నవాడిని జగద్గురువు అని అంటారు. జగత్తులో ఎవరికి ఏ సందేహం వచ్చినా చెప్పగల శక్తి ఉన్నవాడిని మాత్రమే జగద్గురువు అని అంటారు. అంటే కృష్ణం వందే జగద్గురువు, జగద్గురువు అంటే మహాభారతం వ్యాసుడు రాశాడు, వ్యాసుడు నేను, అర్జునుడు నేను, రాసి భగవద్గీత చెప్పిన వాడు నేను, రాసిన వాడు నేను, విన్నవాడు నేను, అర్జునుడు నేను, కృష్ణుడు నేను, వ్యాసుడు నేను, అన్ని నేనే. అంటే ఇక్కడ మహాభారతం రాసి వ్యాసుడు ఒక మాట చెప్పాడు, ఆ ఒక్క మాట మీకు అర్థమైతే సరిపోతుంది. లక్ష శ్లోకాలు భారతంలో అంతర్ మా భగవద్గీత అంతర్భాగం భారతంలో, భాగవతం భారతంలో భగవద్గీత అంతర్భాగం. ఒకసారి రమణస్వామిని అడిగారు, నేను ఎప్పుడైనా భగవద్గీత చదువుతున్నానండి, ఎప్పుడూ చదవను, నవ్వండి నవ్వండి దాన్ని, అప్పుడప్పుడు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. నో రీడ్ ఆల్వేజ్ రీడ్ మోర్ అండ్ రీడ్ మోర్ అండ్ మోర్, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు చదువుతా ఉండు. నువ్వేమన్నా అంటే అప్పుడప్పుడు చదువుతాను అంటున్నావు, ఆల్వేజ్ రీడ్ అప్పుడప్పుడు కాదు ఎప్పుడు చదువుతాను ఉండు. అప్పుడప్పుడు ఏంటి అంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు చదువుతున్నానంటే నవ్వండి దాన్ని అంటే నో నో ఆల్వేజ్ రీడ్ మోర్ అండ్ మోర్ అంటే అది అధ్యయనం. మనం చదువు చదువుతుంటే అధ్యయనం చేస్తుంటే ఎవరైనా పండితులు చెప్తే విన్న వినాలంటే మనకేదో కొంతైనా ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్, కొంతైనా మనం ఆచరించాలన్నటువంటి బుద్ధి కలుగుతుంది. అరుణాచలేశ్వరుడా, నువ్వు కామును జయించావని చెప్పుకుంటున్నారేంటి అందరూనే పురాణాల్లో? అక్కడ శివుడు కామును జయించాడు, కాలుతోడు తన్నాడు, మన్మధుడిని కాలుతోడు తన్నాడు, మరి అని చెప్పుకుంటున్నారు నువ్వు కామును జయించావని. అదే శివుడు కామును జయించాడు, కాలుతోడు తన్నాడు, మంచిగా కామాన్ని జయించాడు, కామని కాంచిన జాత అరుణాచలేశ్వరుడు నీ గురించి అలా చెప్పుకుంటున్నారు, నువ్వు కామని కాంచిన జాతనే. మరి అలా చెప్పుకుంటా అంటే నిన్ను ఆరాధిస్తా అంటే నాకు కూడా కామం ఉండకూడదు కదా. మరి నిన్ను ఆరాధిస్తా ఉన్నా నన్ను కామాలు, నన్ను కామంలో నేను కామంలో ఉంటే అంటే నువ్వు నిజంగా కామాన్ని జయించలేదా? ఆయన పట్టుకు చేరుతున్నాడు. ఇంకేం చెట్టడండి, ఆయన పట్టుకు చెడుతున్నాడు. ఈ చిక్కులు ఏంటండి? అదిగే పురాణంలో రాజధర్మం కామాన్ని జయించామని, లస్ట్ జయించామని పురాణాల్లో రాశారు. పురాణాల్లో రాజధర్మం లస్ట్ జయించామని. మరి మేము నీ భక్తులం, మరి మాకేమో లస్ట్ పీడిస్తాంది. మరి నువ్వు లస్ట్ను జయించిన వాడైతే మా చేత కూడా లస్ట్ జయింపు చేయాలి కదా. నువ్వు మా చేత లస్ట్ జయింపజేయలేకపోతున్నావు అంటే నీకు కూడా లస్ట్ ఉందని అర్థం. నువ్వు జయించావా లేకపోతే పురాణాల్లో రాశారా? ఏంటి ఎదురు చిరుగుతున్నాడు ఏంటండి? కల్చర్ లేదంటారు ఆడికి. భగవాన్ కల్చర్ లేదేమో, కల్చర్ సివిలైజేషన్ వదులుకున్నాడా? మరి కల్చర్ ఉండాలి కదా. మరి మేము జయించినప్పుడు నువ్వు ఎలా జయించావు? నువ్వు జయించేసావని పురాణాలు రాజేశారండి. మరి పురాణాల్లో రాజేశారు. నేను ఏదో పొందాననే అంటే ఒక రహస్యం పోది. మీరు ఒక మాట చెప్తున్నాను, ఒక రహస్యం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎవరికి రివీల్ చేయకండి, అంటే ఎవరికి రివీల్ చేయకండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి చెప్పకండి. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏదో చూశానని చెప్పడానికి కూడా ఎవడం లేడు. నా లోపల ఏదో దర్శనం చేశాను. నేను పొందవలసింది పొందాను. ఏంటి నేను పొందవలసింది పొందానని చెప్పడానికి నేను పొందవలసింది ఏదో పొందాను భయ్యా అని చెప్పడానికి కూడా చెప్పేవాడు ఎవడు లేడు. వాడికి పోయాడు వీడికి పోయాడు. దేవుడు నేను అనుకున్న వాడికి పోయాడు, దేవ బుద్ధి ఉన్నవాడు వాడికి పోయాడు. పో నేను పొందవలసిందే పొందాను అని చెప్పేవాడికి పోయాడు. ఏంటి చెప్పేవాడికి పోయాడు? ఇక్కడ ఏమంటున్నాడు వీడు? ఇప్పుడు చెప్పడానికి కూడా ఎవడ లేడు ఇక్కడ. ఏంటి అది పొందాను ఇది పొందాను చెప్పడానికి ఎవడ లేడు. ఆడిపోయాడు ఈడిపోయాడు. ఏంటి ఆడిపోయాడు ఈడికి చెప్పడానికి ఎవడ లేడు అంటే ఏంటంటే ఇక్కడ స్టేట్ అది ఉంది. ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పడానికి నేను పొందింది ఉంది. అది తెలియనప్పుడు లేదు. ఏంటి తెలియనప్పుడు ఎలాగ లేదు అనుకుంటాం కదా మనం. ఇక్కడ ఉందని అనుభవం వచ్చిన తర్వాత కూడా ఉందని చెప్పడానికి ఎవడ కనపట్టలేదు. మీకు చెప్పడానికి ఎవడు? ఆ రెండాటి మధ్యన సుప్రీం స్టేట్ ఉంది. అది రహస్యం. అది ఉందని లేదని చెప్పడానికి ఉందని చెప్పడానికి వీల్లేదు, ఎస్ అని చెప్పడానికి వీల్లేదు, నో అని చెప్పడానికి వీల్లేదు. లేదంటే ఉంది కానీ స్పెసిఫిక్గా దాన్ని డిఫైన్ చేయడం. స్పెసిఫిక్గా దాని ఊరికే చెబుతున్నారు ఏదో ఎగ్జిస్టెన్స్ ఇస్ నాలెడ్జ్, ఎగ్జిస్టెన్స్ ఇస్ నాలెడ్జ్, ఎగ్జిస్టెన్స్ ఇస్ పీస్
ఇప్పుడు వైలు కావాలి.
కానీ ఆడు కూడా లేడు. అంటే వాడు కూడా లేడు. ఏదో చెబుతున్నారు చెప్పటం అంటే ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీల్లేదు, లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏది ఉంది ఉందని చెప్పడానికి ఆడి కనపడతారు కదండి. చెప్పరా బాబు ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ జనం ఉన్నారు వాళ్ళందరికీ చెప్పమంటే అది ఉందని చెప్పేవాడు కనపడతాం లేదు. పోనీ తెలియనంతకాలం తెలియలేదు వాడు మనకు ఏం తెలియలేదు అని చెబుతున్నాం. తెలుసున్న తర్వాత కూడా అక్కడ ఉందని చెప్పడానికి ఎవడ కనపడటం లేదు. ఏం చేద్దంటే వాడు వాడై ఉన్నాడు కాబట్టి. ఏంటి వాడు వాడై ఉన్నాడు కాబట్టి ఈ రెండాటి మధ్య ఉంది లేదు. ఈ రెండాటి మధ్యన ఒక సుప్రీం స్టేట్ ఉంది. ఏంటి ఈ రెండాటి మధ్యన ఒక సుప్రీం స్టేట్ ఉంది. అది ఉందని చెప్పడానికి వీలు లేదని చెప్పడానికి లేదు. ఏంటి అది ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్రెషన్. ఏంటి ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్రెషన్. నేను పొందవలసింది ఏదో పొందాను. మీతో మాట్లాడవలసిన పని నాకేం లేదు అని భగవాన్ రంగంతో అన్నారు. మరి నాతో మాట్లాడవలసిన పని లేని నీకు లేనప్పుడు నాతో మాట్లాడతాం ఎందుకు? ఊరికి అవుట్ ఆఫ్ మెరిసీ, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ, అవుట్ ఆఫ్ కంపాషన్ వల్ల మాట్లాడటం. కానీ అంతకంటే నీతోటి పని ఏమి లేదు. ఓన్లీ మెరిసీ అండ్ కంపాషన్. నీ చోటు నాకు పని ఏముంది? క్రియేషన్ సృష్టి లేని వాడికి ఇంకా పనే ఉంది ఏంటి? సృష్టి లేని వాడికి ఇంకా పనే ఉంది పని. నాకు ఈ పని ఉంది ఆ పని ఉందంటే జీవ లక్షణే. అయితే జ్ఞాని పని చేయటం లేదా అని మీరు అనుకోవచ్చు. వాడికి వాడు ఈశ్వరుడు చేతిలో ఉంటాడు. ఏంటి వాడు ఈశ్వరుడు చేతిలో ఉంటాడు, వాడికి ఈ పని చెయ్యాలి ఆ పని చేయకూడదు అనే సంకల్పం ఏమి ఉండదు. ఈశ్వరుడు వాడి శరీరాన్ని స్వాధీనం చేసుకుని వాడి ద్వారా పని చేస్తాడు, వాడే జ్ఞాని. ఇప్పుడు మనం ఏమో ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం ఏదో అనుకుంటూ ఉంటాం కదా. జ్ఞాని అలా అనుకోడు, అది సంకల్పించడం. సంకల్ప కాస్పారు అక్కడ లేవు. ఈ జ్ఞాని ఈశ్వరుడు వాడి శరీరాన్ని స్వాధీనం చేసుకుని ఆ శరీరం ద్వారా ఏ పని అయితే చేయించారో ఆ పని చేయించుకుంటూ పోతాడు. ఆ శరీరం మనసు వాడి స్వాధీనంలో ఉండదు. ఎవడి స్వాధీనంలో ఉంటుంది? ఈశ్వరుడి స్వాధీనంలో ఉంటుంది. వాడు వీడి ద్వారా ఈ శరీరం ద్వారా ఏ పని అయితే చేయించాలనుకుంటున్నాడు ఆ పని చేయించుకుంటూ పోతూ ఉంటాడు. ఇక్కడ ఇక్కడ చూశారని చెప్పేవాడు లేడు, చూడలేదని చెప్పేవాడు లేడు. ఏంటి చూశారని చెప్పేవాడు లేడు, చూడలేదని చెప్పేవాడు లేడు. పూర్వం దక్షిణామూర్తి ఇది చెప్పలేక మౌనంగా ఉండిపోయాడంట. దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అంటే శివుడే. దక్షిణామూర్తి అంటే ఎవడు? శివుడే. శివుడే దక్షిణామూర్తి. కొన్ని క్షణాలు దర్శించి కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు వాళ్ళ స్వరూపం చూపించడం లేదు. ఒక అవతారం అయిపోయింది ఆశ్చర్యం. మనం వందేళ్ళు బతికినా ఏంటి కొన్ని బస్తాలు బియ్యం తినేస్తున్నాం కానీ మనకి ఇప్పటి వరకు లెక్కెట్టుకుంటే ఎన్ని బస్తాలు బియ్యం తినేసామో మనం, ఎన్ని చపాతీలు తినేసామో, ఎన్ని పూరీలు తినేసామో, ఇప్పటివరకు లెక్కెట్టండి అసలు ఎన్ని బస్తాలు బియ్యం అయిపోయినాయో మనం తినే తినే జ్ఞానం లేదు. దక్షిణామూర్తి కొన్ని క్షణాల్లో వాడు జ్ఞానం చూపించాడు. సనత్ కుమారుడికి వాడికి జ్ఞానం ఎలా ఉంటుందో మాట్లాడలేదు. అంటే కొన్ని నిమిషాలు అవతారం, అది గంట గంట ఉన్న అవతారంలో రాముడు కృష్ణుడు లాగా ఉన్న అవతారాలు కాదు. ఎవరిది దక్షిణామూర్తి అవతారం? అడుగురికి శివుడే మౌనంగా కూర్చున్నాడు. శివు వీళ్ళు సనత్ కుమారుడు వాళ్ళు శివుడికి పెళ్ళయింది వాడికి జ్ఞానం లేదు, విష్ణుమూర్తికి పెళ్ళయింది వాళ్ళకి జ్ఞానం లేదు, బ్రహ్మదేవుడికి పెళ్ళయింది వాళ్ళకి జ్ఞానం లేదు. అక్కడ బ్రహ్మదేవుడి భార్య సరస్వతి ఏమంటే అక్కడ శక్తి అది అది అక్కడ భార్య అంటే వ్యక్తిగా తీసుకోకుండా మీరు ఇలా కూర్చున్నాం అలాగా ఇలా కూర్చున్నాం నిలబడాలి. నిలబడాలంటే ఏముండాలి? శరీరంలో శక్తి ఉండాలి. ఆ శక్తినే బ్రహ్మదేవుడి భార్యని విష్ణు భార్యని చెప్పారు. అంటే శక్తి లేకుండా దేవుడు ఉండడు, శక్తి లేకుండా జ్ఞానం ఉండడు. అది శక్తి లేకుండా జ్ఞానం ఉండడు. శక్తి అంటే అక్కడ అంటే ఆ శక్తిని ఉరికే స్త్రీ రూపంలో ఆరాధిస్తున్నారు. కానీ అది ఆడు విష్ణుమూర్తి భార్య అంటే అక్కడ శక్తి అది ఏంటి? అది ఫిజికల్గా తీసుకోకూడదు మనం. ఏంటది ఫిజికల్గా తీసుకోకూడదు అది. అంటే వీళ్ళు సనత్ కుమారు ఆవిడ భాష్యంగా విష్ణువుకి పెళ్ళయింది, శివుడికి పెళ్ళయింది, బ్రహ్మదేవుడికి పెళ్ళయింది, వీళ్ళకి ఇంకా జ్ఞానం ఎలా కలుగుతుంది, వీళ్ళు జ్ఞానులు ఎలా అవుతారు? అసలు జ్ఞానికే జ్ఞానం ఉన్నప్పుడు అవతార పురుషులకి జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా ఎలా ఉంటారు? అది వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వీళ్ళ పట్ల జాలి కలిగి శివుడే శివుడిని చూసి వీళ్ళు వెళ్ళిపోతా అంటే శివుడిని చూసి వీళ్ళు వెళ్ళిపోతా అంటే వీళ్ళకంటే ముందు వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద రావి మర్రి చెట్టు అనుకుంటాను అది ఒక వటవృక్షం కింద కూర్చుని ఉన్నాడు. ముందు ఏం కామ్గా కూర్చున్నాడు, కామ్ అంటే క్వైట్ అలా కాదు చర్మం లేదు అలా క్వైట్గా కూర్చున్నాడు. దక్షిణామూర్తి దక్షిణ కుడి వైపున ఉన్న అమూర్తి మూర్తి లేనివాడు రూపం లేనివాడు మనకి ఎడం వైపున రక్తం పంపు చేసే బ్లడ్ పంపు చేసే హార్ట్ ఉంది. కుడి వైపున మనకి తలంపులు ఆలోచనలు సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ పక్కన స్పిరిచువల్ హార్ట్ కుడి వైపున ఉంది. ఆ కుడి వైపున ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి సద్వస్తువు దక్షిణ, కుడి వైపున ఉన్న అమూర్తి. లోపల రూపం లేకుండా ఉన్న వ్యక్తి రూపం ధరించి దక్షిణామూర్తిగా అక్కడ కూర్చున్నాడు. వాడు ఎవడో మన లోపల ఉన్నవాడు. ఆడి పక్కన భార్య లేదు, వీడు బాగున్నాడు, వీడి పెళ్లి చేసుకోలేదు అనుకున్నారు. వీళ్ళు ఎవడు? సనస్ కుమారుడు, సనస్ జాతుడు. వీడు బాగున్నాడు, వీడి పక్కన ఎవడో భార్య లేదు, పెళ్లి అవ్వలేదు వీడికి, అంచేది వీడు ఎవడు విశేషమైన వాడు వీడు అని ఆడి దగ్గర మౌనంగా కూర్చున్నారు. ఏంటి ఎవరి దగ్గర? దక్షిణామూర్తి మౌనంగా ఉన్నాడు. సైలెన్స్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మీరు మాట్లాడరు. నీకు ఇంటికాడ ఎప్పుడన్నా కోపాలు వచ్చినాడు నాలుగైదు రోజులు మాట్లాడరు. మీ హస్బెండ్ మీద కూడా టేబుల్ మీద పడాల్సారు మంచిది అన్నా మాట్లాడుకు దూరంగా పోతా ఉంటారు. ఆడేమో అది తినేసి ఆడిపోతాడు. మీరు ఇంట్లో కోపాలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ భోజనం పెట్టేస్తారు, అవి మంచినీళ్ళు అక్కడ పెట్టేస్తారు. అదనంగా కూర కావాలంటే అక్కడ పెట్టేసి మీరు పోతారు, ఆడు తినేసి ఆడిపోతాడు, ఆడి దారిని ఆడిపోతాడు. ఇప్పుడు ఇక్కడ సైలెన్స్ అంటే ఏంటంటే మన మీరు కోపం వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటారు. ఏంటి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు, చిరాకు ఉన్నప్పుడు మౌనంగా ఉండొచ్చు. అంటే నోరు ఒకటే మూసుకుని ఉన్నంత మాత్రమే చేత మౌనం కాదు. దాని అది మంచిదే, నోరు మూసుకుని ఊరుకోవటం మంచిదే. అంటే తక్కువ మాట్లాడటం, ఎక్కువ ఆలోచించడం మంచిది. అది మౌనం అంటే కేవలం మీరు నోరు మూసి కూర్చుంటే వచ్చేది. ఎక్కడైతే మనసు అణిగిందో అక్కడి నుంచి సైలెన్స్ వస్తుంది, అది మౌనం. ఎక్కడైతే మనసు అణిగిపోయిందో అక్కడి నుంచి వచ్చే మౌనం, అక్కడి నుంచి సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్లో నుంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు వచ్చి ఈ సనత్ కుమారుని, సనత్సు జాతుడిని ముంచేస్తున్నారు. మాట లేదు, మంచి లేదు, వీళ్ళ ప్రశ్నలు అడగటం లేదు, వాళ్ళు సమాధానాలు చెప్పటం లేదు. దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు. ఎంచదండి వాళ్ళు చెప్పటానికి ప్రయత్నం చేసినాం, అది తలంపుకి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, అన్నిటికీ అతీతమైనది. అది ఎక్స్ప్రెస్ చేయలేము. అది ఇట్టిదని ఇందాక చెప్పుకున్నాం కదా, ఇట్టిదని ఎక్స్ప్రెస్ చేయలేము. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి అది లేదంటే ఉంది, కానీ ఎలా ఉందంటే దాన్ని మనం నోటితో ఎక్స్ప్రెస్ చేయలేము. ఇట్ ఇస్ బియాండ్ అవర్ స్పీచ్ అండి, ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. లేదంటే ఉంది, అది క్వైట్గా ఉంది, కామ్గా ఉంది, కూల్గా ఉంది, అందులో లోపల ఉంది, అదే బయట కూడా ఉంది. ఆ లోపల ఉన్నది బయట రూపం ధరించి దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వాడు ఏదైతే వాడు అలా కూర్చుండగా వాడి యొక్క ప్రభావం, ఆ జ్ఞానం యొక్క ప్రభావం, ఆ శాంతి యొక్క ప్రభావం సనత్ కుమారుడి మీద, సనత్సు జాతుల వాడి మీద పడి వీళ్ళకు కూడా ఒక చూపు చేత, ఒక టచ్ చేత, ఒక కేవలం ఆ మౌనం చేత మాత్రమే వీళ్ళు కూడా మహాజ్ఞానులు అయిపోయారు. అది సత్యమే. గౌతమ బుద్ధుడు ముఖం చూడటం వల్ల స్పీచ్ లేకుండా, టీచింగ్ లేకుండా, రైటింగ్ లేకుండా గౌతమ బుద్ధుడు ఫేస్ చూడటం వల్ల 150 మంది జ్ఞానులు అయ్యారు. అంటే ఎంత ఆ ఫేస్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేని కామ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫేస్ను చూడగానే మన మైండ్ సడన్గా అంతర్ముఖం. ఆ కొండను చూడగానే రమణ మహర్షి గారు మనసు అంతర్ముఖం ఎలాగైపోయిందో అలా బుద్ధుడు ఫేస్ చూడగానే సడన్గా వాళ్ళ మనసు రోజులు అంతర్ముఖం అయిపోతే అలా 150 మంది దర్శనం ఉంచారు. అది అక్కడ టచ్ లేదు, స్పీచ్ లేదు, ఇక్కడికి దర్శనం మాత్రం చేత, ఇప్పటికే ఫేస్ను దర్శించడం మాత్రం చేత 150 మందికి రేరయ్యేయటం వచ్చింది. ఆ నిర్వాణ పదమనే పొందాలని బుద్ధుడి చరిత్ర. కేవలము చూచినంత మాత్రం చేత అక్కడ చింతించడం లేదు, ఇక చేసిన దర్శించడం చేత ఆ స్థాయిని కూడా మనం వర్ణించమా. ఎప్పుడైనా అడిగితే రాక్షసు నవ్వినట్టు ఉంటుంది. మనం ఎప్పుడైనా నవ్వం అనుకోండి, నవ్వితే రాక్షసు. మన ఫేసులు ఎన్ని కొచ్చిన మార్పులు, మన ఫేసులు అన్ని కూడా క్వశ్చన్ మార్పులు. ఒక నవ్వి నవ్వినా రాక్షసు నవ్వుడయ్యి
అంటే అది తీసేత్తండి బాబు. కరెంట్ లేదు
వెనక్కి పెట్టేశారంటే గదరకు రాను.
ఎదురు పెట్టండి
గదరకు రాను అంటే
కరెంట్ లేదు వస్తుందండి. అది పక్క
చూడలేదని మనం ముగించేస్తున్నాం. చూడలేదంటే చూడటానికి అది ఎలా ఉందని, ఎలా లేదని చెప్పడానికి ఏమి లేకుండా చూడటానికి మనసు ఏది. పూర్వం దక్షిణామూర్తి సైలెన్స్లో చెప్పాడంటే పూర్వం దక్షిణామూర్తి కరెంట్ లేదు, పవర్ లేదు అంటే పవర్ లేదా. పూర్వం దక్షిణామూర్తి అది వాక్తోడు చెప్పలేకపోయాడు అంటే సాక్షాత్తు పరమాత్మే వాక్తోడు చెప్పలేకపోయాడు. ఇంకా మనం ఎలా చెప్పగలం ఏంటి, మానవ మాత్రమైనటువంటి మనం ఎలా చెప్పగలం. పరమాత్మే మాటతోటి చెప్పలేనప్పుడు మనం వాక్తోటి అంటే స్పీచ్ తోటి మనం ఎలా చెప్పగలం. ఈ విధమైన ఆత్మ అనుభూతి స్థితిని తెలియపరచడానికి నువ్వు ఇక్కడ నిలకడగా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు, కలకాలం ఎలాగా ఉండాలి. నీ దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఈ అరుణాచలం ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ వాళ్ళని అనుగ్రహిస్తూ వాళ్ళకి ఆత్మానుభవం అమృతానుభవం కలగాధ్యాయం వాళ్ళకి అమృతానుభవం ఆత్మానుభవం వాళ్ళకి అది కలగజేస్తూ వాళ్ళకి ఆత్మానుభవంతో వాళ్ళని అనుగ్రహిస్తూ నీ దర్శనానికి వచ్చిన వాళ్ళతోటి నువ్వు చిరకాలం ఆ కరకాలం నువ్వు ఇక్కడ ఉండుగాక. కరెంట్ లేదు కదా ఆఫ్ చేసేద్దాం.
చాప్టర్
అయిపోయింది ఒక దేవదే చదివి అంటే మీరు బంగారం కంటే వెన్ను అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు. సైలెన్స్ ఇస్ గోల్డ్, స్పీచ్ ఇస్ సిల్వర్. మౌనం బంగారం, మాట వచ్చి వెండి మాత్రమే. మీరు బంగారం కంటే వెన్నును ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు శ్రవణం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ మననం చేయడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ మననం చేసిన అనుభవంలో తెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు. దీనికి అంతటికి ఒక కారణం ఉంది, నేను పోతుందేమో అని. మనం ఏదైతే నేను అనుకుంటున్నామో ఆ నేను చోటు పూర్తిగా 100% తాదాత్మ్యం పొందిపోయి ఉన్నాము. అది పోతుంది, అది నేనే, అది నేనే అనుకున్నప్పుడు నన్ను నేను ఎలా చంపుకుంటాను. ఏది ఏదైతే నేను అంటున్నాను ఆ నేను నేను ఎలా చంపుకుంటాను. ఏదో హయ్యర్ పవర్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి కానీ నా అంతటి నేను చంపుకోలేను. నన్ను నేను ఎలా చంపుకుంటాను ఇప్పుడు. నేనని చెప్పి నేను చెప్పి నేను రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఎవరు వందే మాత్రం రాసినటువంటి పోయిట్టు తోటి జ్ఞానం అంటే ఏమిటి. నేను ఒక సెంటెన్స్ మనం మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఒక సెంటెన్స్ నాకు సమాధానం చెప్పాలి. బంకించందర చటర్జీ జ్ఞానం అంటే ఏమిటి. అప్పుడు రామకృష్ణుడు ఏమని చెప్పాడంటే నేను ఊయమై అని ఊయి దిస్తాయి. ఏది బాగుంది అస్పృశ్యం మీరు చూసుకోండి. ఊయామాయ్ అది ఊయి దీస్తాయి. నేను నేను అని చెప్పే ఈ నేను, నేను నేను అని చెప్పే ఈ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఇది రామకృష్ణ అభిప్రాయం. ఇంకా మీరేం చెప్పమంటారు? మీరు అయిపోయింది. అక్కడ ప్రశ్నించేవాడు లేడు, వంచారు కూడా సెకండ్ సెంటెన్స్ మాట్లాడలేదు. అక్కడ ఆడ సమాధానం చెప్పేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ఊయి దిస్తాయి నాటు ఊయామాయి ఊయి దిస్తాయి. నేను 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 అని చెప్పే ఈ నేను లేదని తెలుసుకోవటమే జ్ఞానం. నేను నేను అని చెప్పి ఈ నేను ఊహి తీస్తాయి అది నిజమ కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అయితే ఏది నిజమో అది నీకు తెలిసే వరకు ఈ నేను నీకు నిజం కింద కనిపిస్తూ ఉంటుంది. ఈ నేనుకి పరిమితులు ఉన్నాయి, ఆ నేనుకి పరిమితులు లేవు. ఈ నేనుకి అద్దెలు ఉన్నాయి, ఆ నేనుకి అద్దెలు లేవు. ఆ రియల్ లైఫ్ ఇది బాడీలెస్ మైండ్లెస్ వరల్డ్లెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో. ఉన్నాను అది నేనై ఉన్నాను. అది బైబిల్ ఉన్నాను. ఆ ఉన్నది నేనై ఉన్నాను. అయ్యాం ఏంటి? అయ్యాం నేను ఉన్నాను. ఆ ఉన్నది ఎవరు? ఈ నేను కాదు. ఏంటి? ఏదైతే ఉందో దాన్ని నేను ఉన్నాను. అది రియల్ లైఫ్. ఏంటది? అది రియల్ లైఫ్. ఇక్కడ రమణ మహర్షి గారి హిస్టరీలో ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం చెప్తే నేను లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి? లోపలికి వెళ్ళిపోయిపోయి శూన్యం అయిపోయాడు. అది బయటకు రావడం మానేసింది. ఏది? ఈ నేను లోపలికి వెళ్ళిపోయింది, అది బయటకు రావడం మానేసింది. అక్కడ ఉంటే శూన్యం కనిపిస్తుంది. అక్కడ ఏమీ రావటం లేదు. ఇది వెళ్ళిపోయి ఎక్కడైతే మాయమైపోయిందో. ఏది అంటే హృదయం ఎక్కడైతే ఈ నేను మాయమైపోయిందో అక్కడి నుంచి ఒక నేను అట్టమోస్ట్ స్పీడ్తో వచ్చి సహస్రాన్ని పట్టుకుంది. అక్కడ రియలైజేషన్ పొందాడు. అంటే ఏ వస్తువుకైతే చావు లేదో ఆ వస్తువు నేనుగా వ్యక్తమైంది. ఆ నేను పోయిన ఆ నేను ఎక్కడైతే పోయిందో అక్కడి నుంచి ఇంకో నేను వచ్చి అది వచ్చి సహస్రాలను ముంచేసింది. కానీ దానికి అద్దెలు లేవు, అది పరిమితులు లేవు. ఇది వెళ్ళిపోయింది, అది వచ్చి దర్శనం ఇచ్చింది. ఇక్కడ రమణ మహర్షి గారి చరిత్రలో జరిగింది అది. అది ఇక్కడ యేసుక్రీస్తామంటున్నాడు. వాడు దేవుని కుమారుడు చెబుతున్నాడు. దేవుని కుమారుడు నేను ఉన్నాను. అయ్యాం అంటే ఉన్నాను. ఆ ఉన్నది మీరు ఎవరు అనుకుంటున్నారేమో, అది నేనై ఉన్నాను. ఉన్నాను ఏంటి? ఉన్నాను. ఆ ఉన్నది ఏదో అది ఎవరు? ఎవరో కాదు, అది నేనై ఉన్నాను. ఏంటి అంటే ఉపనిషత్తులు వేదాలు బైబిళ్ళు ఏ వస్తువునైతే వర్ణించినయో, పురాణం ఏ వస్తువునైతే ఏ తత్వస్తువునైతే వర్ణించినయో అది ఎవరో కాదు, అది నేనై ఉన్నాను. అది రియలైజేషన్ వచ్చిన తర్వాత మటుగా అది నీకు అనుభవిక వేద్యమైన తర్వాత మాత్రమే అది నువ్వయ్యన్నావు, అది నువ్వయ్యావు, అది నువ్వై ఉన్నావని సంగతి తెలుస్తుంది. కానీ అప్పుడు వరకు నీ శరీరానికంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనసు కంటే, నీ బుద్ధి కంటే, నీ అహంకారం కంటే ఈ నేననే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడికంటే ఆ స్వరూపం బాగా దగ్గరలో ఉన్న అది నీకు అందదు. నీ హృదయంలో ఉన్నా నీకు అందదు. నీ హృదయంలో ఉన్నా అది నీకు అందరు నీ ఇంద్రియ దేహం కంటే మనస్సు కంటే దగ్గరగా ఉంది నీకు, కానీ అది నీకు అందరు ఎప్పుడు వరకు ఈ నేను ఊహించాయి, ఈ నేను ఈ నేను నేను కాదని, ఈ నేను నేను కాదని, ఈ నేను నేను కాదని నీకు అర్థమయ్యే వరకు, నువ్వు అనుభవంలోకి వచ్చే వరకు నీకు జ్ఞానం లేదు. అయితే మనం చదువుకున్నాం కదా, ఏదో పొడి పొడి మాటలు చెబుతున్నాం కదా, నిన్న లెర్నర్ డిగ్నర్ అనుకుంటారు, అంటే అందరూ చదువుకున్న మూర్ఖులు అని. రమణ మహర్షి గారు చెప్పారు, మూర్ఖులు రెండు రకాలుగా ఉంటారు, చదువుకున్న మూర్ఖులు, చదువు లేని మూర్ఖులు. మూర్ఖత్వం లోపల కామన్గా ఉంటుంది, మూర్ఖత్వం లోపల కామన్గా ఉంటుంది. కొంతమందికి ఆ మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుంది, కొంతమందికి అదనంగా చదువు ఉండదు. కానీ వాళ్ళు మూర్ఖులే, వీళ్ళు మూర్ఖులే. అయ్యా ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అయ్యాం బైబుల్, అయ్యాం ఉన్నాను, దట్ అయ్యాం అంటే ఉన్నది ఏదో నేను అయి ఉన్నాను. ఈ వాక్యం రమణ మహర్షి గారికి ఎప్పుడైతే ఇష్టం, ఇది బైబిల్లో చెప్పిన ఈ వాక్యం, ఇది షార్ట్ అండ్ షార్ట్ సెంటెన్స్ అండ్ సింపుల్ సెంటెన్స్, ఇది దీనికి ఏం కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. ఇది ఇప్పటికీ అయ్యాం చాలా ఇష్టం ఆయనకి. అయ్యాం ఇది బైబిల్లో ఉంది, అయ్యాం దట్ అయ్యాం. మహర్షి గారిని ఒకసారి ప్రశ్న అడిగారు, మీకు డబ్బు అంటే ఇష్టమా అని. ఏంటి ప్రశ్న, మీకు డబ్బు అంటే ఇష్టమా? ఇష్టము లేదు, అయిష్టము లేదు. ఇష్టము లేదు అంటే ఇష్టం లేదు, అలాగనే అయిష్టం లేదు, అంటే రెండు బంధిస్తాయి. లైఫ్ బంధిస్తాయి, నిజలేసి బంధిస్తాయి. ఇష్టము లేదు, అలాగని అయిష్టం కూడా లేదు. అయితే ఇందులో రాయలసీమ ఏంటంటే మీకు అరుణాచల ఇచ్చాడు పట్ల మీకు విశ్వాసం కుదరాలి. మీకు గీతలో చెప్పాడు, ఎవరు ఏ నామాన ఏ రూపాన్ని ఆరాధించిన అన్నీ పొందుతారని. ఈ గేటు దగ్గరికి వచ్చిన వాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ గేటు తెలిసే రావాలి. ఇది భగవాన్ చెప్పకుండా చెప్పారు ఈ మాట. ఏంటి అంటే చెప్పకుండా ఈ గేటు తెరుగు సార్ వస్తే అంటే వాళ్ళు మళ్ళీ మధ్యలో ఇష్టం లేక ఎక్కడికో 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 వచ్చేటి వెళ్ళిపోయినా వాళ్ళందరూ చివరికి తప్పిపోయినా గొర్రెలు అయిపోయినా ఎప్పటికైనా మళ్ళీ ఈ గేటు దగ్గరికి రావాలి అంటే వాళ్ళు ఈ గేటు ద్వారానే తరించే యోగం ఉన్నప్పుడు ఈ గేటు ద్వారానే అంటే ఎక్కడో చోట నీకు డివైన్ ఎంటర్ఫరెన్స్ కలగ రావాలి. అది ఏ రూపంలో డివైన్ అంటే ఏ గురువు రూపంలో డివైన్ ఎంటర్ఫరెన్స్ వస్తుందో అది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఈ గేటు దగ్గర నువ్వు తరించాలని ఈశ్వరుడు నిర్ణయించినప్పుడు నువ్వు ఎక్కడికో 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 చెట్టించి పోయినా కనపడకుండా పోయినా చివరికి ఎక్కడికే రావాలి నువ్వు. ఈ గేటు ద్వారానే నువ్వు ధరించాలి. నేను ఎక్కడికో పోతున్నా మీరు పోవటం లేదండి, నేను ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికి చెట్టించిపోతున్నాను మీరేమి చెట్టించకుండా చాలా స్టడీగా ఉన్నారండి. మీరు నారాయణ రాజు గారి లాగా ఉన్నారండి. అంటే గంటన్నర సేపు కూర్చున్నాం ఇక్కడ మనం, టైం తెలియటం లేదు. జరిగిన టైం మనం జరిగిన స్పేస్ ఉంటుంది. ట్రూట్కి 100 మైళ్ళకి 1000 మైళ్ళకి నో డిఫరెన్స్. అంటే ఇక్కడ నుంచి యూరప్కి అమెరికా 6000 మైళ్ళు ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఫ్లైట్లు 6000 మైళ్ళ దూరంలో ఫ్లై అవుతుంది. ఇప్పుడు యూరప్ నుంచి అమెరికా ఫ్లైట్ వెళ్తాం కనుకో 6000 కిలోమీటర్లో మన డిస్టెన్స్ ఉండదు. ఈ లోపల నుంచి ఎయిర్పోర్ట్ ఏదో ఉండదు. అంటే 6000 కిలోమీటర్లు డిస్టెన్స్ అంటే దాని యూరప్ నుంచి అమెరికా పసిఫిక్ మహాసముద్రం నుంచి అది ఎగిరి ఫ్లై అయ్యి వెళ్తూ ఉండాలి. అది ఈ లోపల దానికి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా ఎక్కడ ల్యాండ్ అవ్వడానికి ఇంకా అవకాశం లేదు. ల్యాండ్ మీద వెళ్తాం. ఇప్పుడు విశాఖపట్నం బయలుదేరాడు అనుకో, ఏదైనా ల్యాండ్ మీద వెళ్తా అంటే ట్రబుల్ వస్తే కాకుండా రాజమండ్రిలో దింపేస్తాడు. రాజమండ్రిలో ఏదైనా ట్రబుల్ వస్తే విజయవాడలో ల్యాండ్ అయిపోతాడు. ఎక్కడొచ్చా ల్యాండ్ అయిపోతాడు. అది పసిఫిక్ మహాసముద్రంలో 6000 కిలోమీటర్లో 6000 మైళ్ళలో ఉంది. యూరప్ నుంచి అమెరికా వెళ్తా అంటే నాన్ స్టాప్గా వాడు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా రిస్క్ వచ్చిందంటే అక్కడ ల్యాండ్ అవడానికి లేదు. అక్కడికి మీరు ఈ ప్రమాదం తెలియకుండా అమెరికా వాళ్ళందరూ హాయిగా చూపకుండా కూర్చున్నారు. ఈ ప్రమాదం తెలియకపోవటం మంచిది. ఇదేంటి ఒక ఒక పసిఫిక్ మహాసముద్రం అంటే ఢిల్లీ నుంచి నాన్ స్టాప్కి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ఢిల్లీ నుంచి న్యూయార్కు నాన్ స్టాప్కి వెళ్ళిపో ఫుడ్ అంతా ఇక్కడ ఎక్కించేసుకుంటాడు ఢిల్లీలో. పసిఫిక్ మహాసముద్రం అన్నమాట ఏంటి, ఏషియాలో బయలుదేరుతున్నాడు ఢిల్లీలాడు వాడు న్యూయార్క్ వరకు నాన్ స్టాప్ వాడు. అయితే మనకు కాళ్ళు చాపుకోవడానికి ఉండదు. మధ్యలో ఎక్కడన్నా విమానం ఆగు చింపో విమానం మారుతాం చూడు, అప్పుడు అయితే కొన్ని కాళ్ళు చాపుకోవడానికి ఉంటుంది. అది నాన్ స్టాప్లో నా కాళ్ళు చాపుకోవడానికి ఉండదు. అంటే వేరే రిలాక్స్ అవ్వడానికి ఇంకేం అవకాశం ఉండదు. అయితే టైం సేవ్ అవుతుంది. 16 గంటల్లో తీసిపోతున్నాడు న్యూయార్క్ అది. ఫ్రమ్ ఢిల్లీ టు న్యూయార్క్ 16 అవర్స్లో తీసిపోతున్నాడు. మీరు కింద పసిఫిక్ మహాసముద్రం ఉన్నారు మీకు తెలియదు కదా, హాయిగా నిద్రపోవచ్చు. ఉన్న మనకు నష్టం లేదు, కానీ ఏదైనా ట్రబుల్ వస్తే ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేదు ఇంకా. ఎందుకంటే భగవాన్ ప్రయాణం కూడా విమాన ప్రయాణమే. వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, యాక్సిడెంట్ అయితే కనపడవచ్చు. ఇప్పుడు ఎందుకంటే కంపెనీ ఏంటంటే భగవాన్ కూడా వెళితే న్యూయార్క్ సేఫ్గా వెళ్ళిపోతాం, మధ్యలో ఏదైనా తేడా వచ్చే మనుషులు కనపడవాలి. ఫ్లై అవటం భగవాన్ భగవాన్ మార్గం. మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు అనసూయమ్మ గారితో మాట్లాడుతూ ఉండండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అనసూయమ్మ గారిని మాట్లాడుతూ ఉండండి. అనసూయమ్మ గారితో మాట్లాడుతూ అన్నీ చెప్తారు. ఆవిడికి అరుణాచలానికి సంబంధించిన అనుభవాలన్నీ ఉన్నాయి. అరుణాచల చూడండి, రమణ మహర్షిని వేరుగా చూడకండి. ఏంటి అంటే అరుణాచలేశ్వరుని రమణ మహర్షిని వేరుగా చూడొద్దు. ఏంటి వేరుగా చూడకండి, అలా భిన్నంగా చూడకండి, వేరుగా చూడకండి. అరుణాచలేశ్వరుడు తిరుచూడిలో జన్మించి మళ్ళీ అరుణాచలం వచ్చేసాడు. అంచేది ఇద్దరిని మనం వాడి వేరు వీడి వేరు కన్నా ఇద్దరిని ఇద్దరిలో భేదం చూడక్కర్లేదు. ఇటువంటి విషయాలు మీరు మన ఈ టైం మీరు ఉపయోగపడాలంటే మీరు అనసీమ గారిని అడిగి అన్నీ తెలుసుకుంటా ఉండండి, అవకాశం ఉపయోగించుకోండి.